ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు వారి అవతార కాలంలో ఏమి చెప్పారో అదే చేసి చూపించారు, ఏం చేశారో అదే అందరికీ చెప్పారు. ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మనకు చూపించిన స్వామి నా జీవితమే నా సందేశం అని బోధించారు. అయితే మనిషి ఉద్ధరించబడటానికి ఇంతటితో సరిపోదు. స్వామి సందేశాన్ని పూర్తిగా స్వీకరించి వాటిని మనసా వాచా కర్మణ ఆచరించి మన జీవితాలను స్వామి సందేశంగా మలుచుకోగలిగినప్పుడు ఆ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ సమయంలోనైనా స్వామి మన మనసులో ఉన్నప్పుడు ఆ జీవన పయనం మధురమైనదే అవుతుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా సాయి సామ్రాజ్యంలో ఓలలాడుతూ వారి జీవితాలను సుగమం చేసుకుని బాబా అందించిన ప్రేమ సేవలను అనుసరిస్తూ తద్వారా అందరికీ ఆనందాన్ని అందిస్తున్న సాయి భక్తులు ఎందరో ఉన్నారు. ప్రతి భక్తుని అనుభవం ఒక అనుభవైక వేద్యమే. ఆ అనుభవాలను విన్నప్పుడు స్వామిని ప్రేమను మనం కూడా ఎంతైనా అనుభవించవచ్చు. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమంలో పాల్గొనటానికి స్వామి చిరకాల భక్తులు ప్రస్తుతం అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకుని స్వామి సేవలో తరిస్తున్న శ్రీమతి కనగాల సరోజిని, శ్రీ కనగాల శ్యామ్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉండటం విశేషం. వారితో జరిగే సంభాషణలో వారి యొక్క అనుభవాలను మనం తెలుసుకుందాం. సరోజిని గారి గురించి చెప్పాలంటే ముందు వారి తల్లిదండ్రుల గురించి చెప్పాలి. సాయి భక్త కోటికి సుపరిచితులు, స్వామి చిరకాల భక్తులు, సన్నిహితులు, సత్యసాయి విద్యా సంస్థలలో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో సేవలందించిన వారు, అనేక సంవత్సరాల పాటు స్వామి ప్రక్కనే నిల్చుని వారి ఉపన్యాసాలను ఇంగ్లీష్లోకి అనువదించిన వారు శ్రీ ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు. అటువంటి భాగ్యశాలి అయిన అనిల్ కుమార్ గారు శ్రీమతి విజయలక్ష్మి గారుల పెద్ద కుమార్తె శ్రీమతి సరోజిని గారు, వీరి భర్త శ్యామ్ గారు. శ్రీ శ్యామ్ గారు ఇండియాలోనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీలను పూర్తి చేసుకుని యుఎస్ఏలో కొంతకాలం ఉద్యోగం చేసి తరువాత ఫ్రాన్స్లో హెలికాప్టర్ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం అమెరికాలో సత్యసాయి సేవా సంస్థల్లో అనేక సేవలు అందిస్తున్నారు. వీరు మనతో పాటు ఈరోజు ఇక్కడుండడం ఎంతో ఆనందదాయకం. సాయిరామ్ అండి, సాయిరామ్ సరోజిని గారు, సాయిరామ్ శ్యామ్ గారు, మీకు మా రేడియో సాయి స్టూడియోకి స్వాగతం. మన ఈ కార్యక్రమంలో ముందుగా సరోజిని గారు, స్వామితో మీ పయనం ఎప్పుడు ఎలా మొదలైందో కాస్త చెప్తారా?
ఓం శ్రీ సాయిరామ్. శ్రీ పుట్టపర్తి నిలయుడు కాపాడును నిన్నెప్పుడు కరుణాకరుడై, చేపట్టి నిన్ను బ్రోచును ఏపట్టున విడవకుండా ఏలును నిన్నున్నని స్వామి అన్నారు.
అవునండి.
వారు అన్నట్టుగానే మన వెంట జంట కంట తోడునీడగా ఉంటూ మన అంతరంగ సాయిగా మనకి మార్గదర్శకత్వం చూపిస్తూ, త్రోవం చూపిస్తూ, గైడెన్స్ ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. అటువంటి మన స్వామికి, ప్రేమ మైలకు, ప్రేమావతారికి హృదయపూర్వక నమస్మాంజలు అర్పిస్తూ ఈ రేడియో సాయి బృందానికి మమ్మల్ని ఇక్కడికి రమ్మని ఆహ్వానించినందుకు మా కృతజ్ఞతాంజలు తెలియజేసుకుంటున్నాం. 1972 మా అమ్మగారి అనారోగ్య కారణంగా మేము స్వామి దగ్గరికి రావటం జరిగింది. మా అమ్మగారు ఒక ఆర్థడాక్స్ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మా ఫాదర్ బ్రహ్మ సమాజ్ మిషనరీ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మా ఇంట్లో ఈ పూజలు గాని ఈ విగ్రహారాధన ఇటువంటివి ఏవి ఉండేవి కావు. కానీ మా ఇంటి ఎదురుగా షిరిడి సాయి గుడి ఒకటి ఉండేది. మా అమ్మగారు వెంకటేశ్వర స్వామి భక్తులు అవటంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒక పెట్టెలో ఈ వెంకటేశ్వర స్వామి పిక్చర్ పెట్టుకునేవారు. మధ్యాహ్నం, సాయంత్రం, పొద్దున అట్లా 3 సార్లు ఆవిడ ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ఈ 72 ఆవిడకి అనారోగ్యం వచ్చినప్పుడు ఇంకా మా ఫాదర్కి వేరే చాయిస్ లేక ఆవిడకి మనశ్శాంతి కోసం గుడికి తీసుకెళ్లడం మొదలుపెట్టారు. అలా వెళ్తున్న సందర్భంలో వారికి ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ నుంచి భజన్స్ వినిపించినాయి. వాళ్ళు ఏదో హాస్పిటల్ విజిట్కి వెళ్ళినట్టున్నారు. అది ఏమిటా అని ఆ భజన్స్కి మా అమ్మ ముగ్ధురాలైపోయింది. అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అడగటంతో మా ఫాదర్ ఇంకా హీ వాజ్ ఫోర్స్డ్ టు టేక్ కర్ అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ సత్యసాయి సేవా సమితి అని ఒక మందిరం ఉంది. ఆ భజన్స్ సాగుతున్నాయి, భగవాన్ అని పిక్చర్ ఉంది. అశోక వృక్షం కింద స్వామి నిలబడినటువంటి పిక్చర్, అది ఓల్డ్ టైం పిక్చర్ అది. మా అమ్మ ఆ భజనలో విని చాలా తన్మయురాలైపోయి ఆవిడకి ఏదో ఒక ప్రశాంతత వచ్చేసింది. ఇంకా పుట్టపర్తికి తీసుకెళ్లిమని మా నాన్నగారిని అడగటం మొదలుపెట్టింది. అప్పుడు ఇంకా వేరే గత్యంతరం లేక తన కోసమని నాన్న తన యొక్క భావాలని పక్కన పెట్టుకుని అమ్మని తీసుకుని పుట్టపర్తికి వచ్చారు. అప్పుడు మేమంతా చిన్నవాళ్ళం, 1972, నాకు 6 మేమంతా 1 అప్పాట అనమాట. మా చిన్న చెల్లెలు 1 ఓల్డ్ బేబీ, చిన్నపిల్ల. మా అమ్మగారు వచ్చారు మాకు తోడుగా. అక్కడ స్వామిని మొట్టమొదటిసారిగా మేము చూసాము. ఆయన కాషాయాంబరదారులు అలా నడిచి వస్తుంటే ఆయన వెనక నుంచి ఒక సూర్య ప్రభా కిరణాలు అవి పడుతూ ఉంటే, ఎక్కడో మనం శ్రీరాముడిని చూడలేదు, కృష్ణుడిని చూడలేదు, కానీ ప్రత్యక్ష దైవాన్ని మన కళ్ళ ముందు చూస్తున్నాము అనేటువంటి భావన మా అందరిలో వచ్చింది. ఆ వైబ్రేషన్స్, ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆయనలో నుంచి వచ్చినటువంటి ఆ ప్రేమ కిరణాలు మా అమ్మకి ఆరోగ్యాన్ని ఇచ్చినాయి. మేము అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మా 4 ఇంట్లో వంట చేయలేని మనిషి దాదాపు 100 వీక్లీ వన్స్, అంటే వారానికి ఒక రోజు థర్స్డే గురువారం నాడు చేసి పెద్ద పెద్ద కంటైనర్స్ లో అవి షిరిడి బాబా టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లి 100 ఈ బీద వాళ్ళందరికీ వడ్డించడం అది చేస్తూ ఉండేది. మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. ఆ మార్పు అది మా అమ్మలో రావడం అనేది గమనించినటువంటి మా ఫాదర్ చిన్నగా స్వామి టీచింగ్స్ కి మెసేజెస్ కి ఆయన ముగ్ధులైపోయి ఇంకా చదవటం, చిన్నగా స్వామి మిషన్ లో పార్టిసిపేట్ చేయటం, ఇంకా జోన్స్ లో ఈ మన పోలియో క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ వీటన్నిటిలో పాల్గొనటం చిన్నగా మొదలు పెట్టారు. అప్పటికి స్వామి 7 ఏళ్ల వరకు మా కుటుంబంతో మాట్లాడటం అదేవి లేదు, మేము రావటం పోవటం చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట.
అంటే ప్రతి సంవత్సరం వస్తూ వెళ్తున్నా,
చాలా సార్లు వచ్చేవాళ్ళం. తర్వాత చిన్నగా ఒక దసరా అప్పుడు స్వామి అతను బాగా మాట్లాడతాడు, అనిల్ కుమార్ ని పిలవండి అని చెప్పారు. ఏం గుంటూరు ప్రొఫెసర్ అని మా నాన్నగారిని మొట్టమొదటిసారిగా సంబోధించారు అనంతపురంలో
స్వామి.
తర్వాత ఇంకా మేము ఇక్కడికి వచ్చాము, మేము 4 వచ్చాము. మాకు ఇంకా అప్పటికి ఈ రూమ్లు ఇవన్నీ ఎలొకేషన్ ఇవన్నీ ఏం తెలియదు. కస్తూరి గారితో తాళాలు పంపించి పాపం పిల్లలతో వచ్చాడు, తీసుకెళ్లి ఇచ్చిరా అని పంపారు. మేము అప్పుడు ఉన్నాము 9 రోజులు ఇక్కడ. ఆ వేద పురుష సప్తాహ యజ్ఞం అవన్నీ జరుగుతున్నాయి. స్వామి అన్నారు ఆఖరి రోజు ఎక్కువ మంది వస్తారు, సాయంత్రం నువ్వు మాట్లాడదు కాని విలే అని చెప్పి, ఒక రోజు తెలుగులో మాట్లాడు మరుసటి రోజు ఇంగ్లీష్ లో మాట్లాడు అని చెప్పారు. అమ్మకి ఆయన మమ్మల్ని డైరెక్ట్ గా చూసింది కూడా లేదు అప్పటి వరకు. అమ్మకి పసుపు కుంకాలు ఇచ్చి ఒక పట్టు చీర పంపించారు, మాకు రూమ్ కి పంపించారు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి మొదలైనటువంటి ఈ అనుబంధం దినదిన ప్రవర్ధమానమైపోయి ఇంకా ఆయన ఎన్నో సందేశాలు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు, గైడెన్స్ ఇచ్చారు, డైరెక్ట్ గా ప్రత్యక్షంగా పరోక్షంగా చూపిస్తూనే ఉన్నారు.
మీ అంత చిన్న వయసులో పుట్టపర్తి వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు కదా, అప్పటి వాతావరణం ఎలా ఉండింది పుట్టపర్తి?
అప్పుడు అంటే అప్పుడంతా ఇసుక ఉండేది, చాలా తక్కువ మంది ఉండేవారు. ఆయన అంత అందంగా మెత్తగా ఆ సున్నితంగా ఆ పాదాలతో నడిచి వెళ్లిన తర్వాత మేమందరం పరిగెట్టేవాళ్ళం. ఆ పాద ముద్రలో ఉన్నటువంటి ఇసుకను దాచి మేం పెట్టుకునేవాళ్ళం అన్నమాట. అక్కడ ఆ ప్రశాంత నిలయానికి వస్తే ఏదో ఒక్కొక్క రాయిని స్పర్శిస్తుంటే అది ఎక్కడికో వెళ్ళిపోయేది అన్నమాట. ఒక అతీతమైనటువంటి స్థితిలో వెళ్లేవాళ్ళం చిన్నపిల్లలం. మాకు అంతగా కమ్యూనికేట్ చేయడం తెలియకపోయినా అదొక అపురూపమైనటువంటి అద్వితీయ భావన ఉండేది. ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలి, మళ్ళీ ఎప్పుడు స్వామిని చూస్తాము అని తహతహలా ఉండేవాళ్ళం ఆ రోజుల్లో. ఆ తర్వాత చెట్ల కింద ఈ భక్తులు ఎక్కడి నుంచి వచ్చేవారు, ఆ చెట్ల కింద మకా ఉండేది, కొంతమంది వరండాల్లో కుటుంబాలు ఉండేవారు. అన్ని ఇప్పుడు చూసేటువంటి బిల్డింగ్స్ అవన్నీ ఏమి లేవు, అక్కడే వంటలు చేసుకునేవాళ్ళు, అక్కడే రోటీలు ఆ కూరలు చేసేసుకొని తినేవాళ్ళు, ఆ బయట కామన్ షవర్స్ లో స్నానాలు చేసేవాళ్ళు. మేము కొన్నిసార్లు బయట కూడా ఉన్నాం అన్నమాట. అప్పుడు ఏదో ఒక 1/2 రూపాయి 1 రూపాయి నేను చాలా చిన్నదాన్ని దాంట్లో వేడినీళ్ళు బకెట్లో ఇచ్చేవారు, అలా ఉండేది ఆ రోజుల్లో.
శ్యామ్ గారు, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నత చదువులు చదివిన మీకు ఈ ఆధ్యాత్మిక వాతావరణంలోకి ఎలా వచ్చారు, మీ జీవితంలో ఎప్పుడు స్వామి ఎలా ప్రవేశించారో కాస్త చెప్తారా?
తప్పకుండా అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో షిరిడి బాబాని నమ్ముకున్నామండి. అంటే మా గ్రాండ్ ఫాదర్ ఒక ఆయన మహారాష్ట్ర ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండడం వల్ల షిరిడి బాబా పరిచయం అయ్యి ఆయన యాక్చువల్గా షిరిడి బాబా కూడా దర్శించారు ఆయన. అప్పుడు ఆ షిరిడి బాబా మీద భక్తి అది మాకు అలాగా తరతరాలుగా మాకు వస్తూ వచ్చింది. అప్పుడు చిన్నప్పుడు మేము ఎక్కువ షిరిడి బాబానే ప్రే చేసుకునేవాళ్ళు ఇంట్లో. అంటే రాములు వారు కృష్ణుడు అని మామూలు ఇండియన్ గాడ్స్ అందరూ ఉన్నారు, ఆయన ప్రత్యేకంగా షిరిడి బాబాకి స్థానం ఇంట్లో. అప్పుడు చిన్నప్పుడు మా మదరు అప్పుడు ఇంకా స్కూల్లో చదువుకునేదాన్ని స్టూడెంట్ గా ఉన్నప్పుడు బాబా గారు అప్పుడు చెన్నై వచ్చారు, ఆ రోజుల్లో దాన్ని మెడ్రాస్ అనేవారు. అప్పుడు స్వామికే 19 ఏళ్ళు 20 ఏళ్ళు అంతే. అప్పుడు మా అమ్మకి 10 ఏళ్ళు అలాగా. అప్పుడు స్వామి ఒక ప్లేస్ లో దర్శనమిస్తూ తన సింహాసనం మీద కూర్చొని అప్పుడు తల ఎత్తుకునేవారు కాదు, జస్ట్ అలా తల దించి అలా స్వామి వెరీ సింపుల్ గా కూర్చునేవారు
స్వామి తల దించుకుని
అలాగా. అప్పుడు మా అమ్మ వెళ్ళి జస్ట్ నమస్కారం చేసి వచ్చేసింది. అప్పుడు ఎక్కువగా స్వామి అంటే చాలా మహానుభావుడు అని తెలుసు, కానీ మళ్ళీ ఆ భక్తి అనేది ఆ అనురక్తి కుదరలేదు,
ఇంకా కుదరలేదు.
అంటే మా టైం ఇంకా రాలేదన్నమాట. తర్వాత చిన్నగా ఏమిటైందంటే మా ఫాదర్ కి ఒక వర్క్ లో కొన్ని సన్నివేశం వల్ల కొంచెం టెన్షన్ వచ్చింది. ఎందుకంటే ఎవరో ఒక తప్పు ఆరోపణలు ఆయన మీద వేశారు, సో అదంతా నిరూపించిన తన గుడ్నెస్ నిరూపించడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక టెన్షన్ అయిపోయింది ఇంట్లో. అప్పుడు అలాంటి సమయంలో మళ్లీ బాబా గారు మా ఫాదర్ ని మదర్ ని మా గ్రాండ్ మదర్ ని ఇలా పుట్టపర్తి రప్పించారండి. అప్పుడు రప్పించిన తర్వాత మేము ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళినప్పుడు మేము అప్పుడు మా అనే నేను బోర్డింగ్ స్కూల్లో చదువుకునేవాళ్ళం చెన్నైలో, వాళ్ళు అప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. సో హైదరాబాద్ కి వెకేషన్ కి వెళ్ళినప్పుడు సడన్ గా ఇంట్లో చూసేసరికి స్వామి పఠాలన్నీ ఉన్నాయి. మా వాళ్ళు భజన చేస్తున్నారు, అది మేము కూడా పాల్గొన్నాం. మాకేం అర్థం లేదు కానీ ప్రశ్నించలేదు. అంటే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి తెలుసు ఏం చేస్తున్నారు అంటే అది దాంట్లోనే జస్ట్ జాయిన్ అయిపోయాం. తర్వాత ఒక టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే మా లైఫ్ లో మళ్ళీ తర్వాత హైదరాబాద్ నుంచి మా ఫాదర్ ఇండియన్ నేవీలో ఉండేవారు, అక్కడి నుంచి చెన్నైకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఒకరోజున ఆదివారం తన ఫ్రెండ్ ని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు మా ఫాదరు. మా ఫాదరును ఆయన ఫ్రెండ్ ఒక టేబుల్ కి ఎదురుగుండా ఒక పక్కన కూర్చున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. ఒక పక్క గదిలో ఈ ఫ్రెండ్ సిస్టర్ ఆవిడ ఏదో పని చేస్తున్నారు, అంటే ఏదో ఒక స్వెటర్ ని అల్లుతున్నారు, ఏదో చేస్తున్నారు పని అటువైపు. ఆ తలుపు తెరిచింది, అక్కడి నుంచి మా ఫాదర్ వైపు చూసి, మా ఫాదర్ పేరు సత్యనారాయణ, అప్పుడు మిస్టర్ సత్యనారాయణ ప్లీజ్ డోంట్ మూవ్ అని ఇంగ్లీష్ లో చెప్పింది, అంటే కదలకండి అని. మా ఫాదర్ కి అర్థం అవ్వలేదు, మామూలుగా మాట్లాడుతున్నాడు ఆయన, పక్క రూమ్ నుంచి ఆవిడ సడన్ గా పెద్ద గొంతుతో మీరు కదలకండి అని చెప్పింది ఆవిడ. సో అలాగే మా ఫాదర్ అలాగే ఉండిపోయారు. అప్పుడు ఆవిడ ఏమన్నారంటే, సత్యనారాయణ గారు మీరున్న చోట మీరు కనిపించడం లేదు, షిరిడి బాబా కనిపిస్తున్నారు. తర్వాత ఆ షిరిడి బాబా కొంతసేపు అలా కనిపించి షిరిడి బాబా మాయమైపోయి మన భగవాన్ అక్కడ కనిపించడం మొదలెట్టారు. ఇప్పుడు షిరిడి బాబా వెళ్ళిపోయారు, ఇప్పుడు సత్యసాయిబాబా గారు అక్కడే కనిపిస్తున్నారు. ఇప్పుడు సత్యసాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే, మీ కుటుంబం సహా మీరు పుట్టపర్తికి రండి, ముఖ్యంగా మీ ఇద్దరు అబ్బాయిల్ని అక్కడ రప్పించండి, వాళ్ళ లైఫ్ ఇంకా ముందు కంప్లీట్ గా మారిపోతుంది అని అలా చెప్పారు. అలా చెప్తూ షిరిడి బాబా మన బాబా ఇద్దరు కలిసి ఒక దివ్య జ్యోతిగా మారిపోయి సడన్ గా డిసపియర్ అయిపోయారు. ఇది అయిన తర్వాత నాన్నగారు ఇంటికి వచ్చి ఇలా జరిగిందని చెప్పారు. మేమందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాం, ఏంటి ఇదంతా మనకి, ఎందుకంటే మామూలుగా వెళ్లి ఫ్రెండ్ తో మాట్లాడడానికి కొంచెం టైం స్పెండ్ చేయడానికి వెళ్లిన మనిషి ఇలాంటి కబుర్తో తిరిగి ఇంటికి వస్తారని కల్లో కూడా అనుకోలేదు. సో వెంటనే మా నాన్నగారు ఏంటంటే చాలా ఆర్గనైజ్డ్ మనిషి, ఎక్కడైనా వెళ్లాలంటే ముందే ఒక వారం నెల ముందు దానికి ప్రయాణాలకి అంతా ఏర్పాట్లన్నీ చేస్తారు. అలాంటి మనిషి మరుసటి రోజునే ఆఫీస్కి వెళ్లి సెలవు పెట్టి ఒక వారం సెలవు పెట్టేసి అదే రాత్రి బస్ టికెట్లన్నీ కొన్ని మేము పుట్టపర్తి వచ్చి దిగాం. పుట్టపర్తికి వచ్చినప్పుడు మేమనుకున్నాం ఇలా స్వామి రమ్మన్నారు కాబట్టి ఎంతో దగ్గర వచ్చి పలకరిస్తారు ఇవన్నీ ఏదో ఊహించుకున్నాం. మేము వచ్చాం ఆ రోజులో అది 74 అండి, చాలా తక్కువ మంది, ఒక దర్శనానికి ఒక 4-5 లైన్స్ అంతే. అలా కూర్చున్నాం, స్వామి రోజు దగ్గర వచ్చేవారు కానీ దగ్గర దూరం నుంచి మా వైపు చూసుకునేవారు, దీర్ఘంగా చూసేవారు కానీ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ ఇంకెక్కడో చూసేవారు, మా వైపు చూడరు. మన పక్కన పైన పక్కన అన్ని చూస్తారు కానీ మన వైపు చూడరు. సో ఇలాగ ఒక రోజున పొద్దున దర్శనం సాయంత్రం దర్శనం ఇలా జరుగుతూనే పోయింది. చిన్నగా మా వెకేషన్ టైం అయిపోతుంది, మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. మాకు సడన్ గా అనిపించింది ఆయనే కదా పిలిచారు, ఏంటి పలక. మధ్యలో ఒక రోజు ఏమైందంటే నా పుట్టినరోజు వచ్చింది. అప్పుడు నేను అది 2 వరుసలో ఉంటే నేను లేచి స్వామి ఇవాళ నా పుట్టినరోజు అన్నాను. ఆయన ఏం పట్టించుకోలేదు. నేను చాలా బాధపడ్డాను నిజంగా, ఎందుకంటే ఆ వయసులో ఉన్నప్పుడు మనకి ఇంకా దేహాభిమానం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది?
18 ఇయర్స్ అండి.
18 ఇయర్స్,
సారీ 14 ఇయర్స్. సో 14 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంకా పక్కవాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నవ్వుతారో, లేకపోతే ఇలాంటి ఫీలింగ్స్ ఏదో ఎక్కువ ఉంటాయి మనకి. ఆయన ఏం పట్టించుకోలేదు. యాక్చువల్ గా నేను అక్కడ లేనట్టే ఆయన దృష్టిలో. సో అలాంటి పరిస్థితుల్లో నేను జస్ట్ గమని కూర్చున్నాను, నేను మళ్ళీ మాట్లాడలేదు. ఇంకా జస్ట్ మన టైం అయిపోయింది, ఇంకా ఊరు వెళ్ళాలి. అప్పుడు సడన్ గా అనిపించింది, ఏంటి ఆయన పిలిచారు, అంతా మీ లైఫ్ అలాగే ఉండదు, మళ్ళీ కంప్లీట్ గా మారిపోతుంది, ఇది అది అన్నారు కానీ పలకరించలేదు కూడా, కనీసం మేము ఉన్నట్టు కూడా గుర్తించలేదు ఏమీ అని కొంచెం బాధపడ్డాం. ఇంటికి వెళ్ళిపోయాం అలాగా. కానీ ఆయన చెప్పిన మాట ప్రకారం అప్పటి నుంచి మా లైఫ్ కంప్లీట్ గా మారిపోయింది. కంప్లీట్ గా మారిపోయింది. ఆయన లోపల నుంచి పనిచేయడం మొదలెట్టారు మన అంతరంగం
నుంచి. చాలా అద్భుతంగా ఉందండి. మీరు చెప్తుంటే స్వామి అవతార కార్యక్రమంలో మనం అనుకుంటాం నేను పలానా సంవత్సరంలో స్వామిని తెలుసుకుని అక్కడికి వెళ్లాను అని, కానీ నాకు అలా అనిపించట్లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరిని స్వామి ఎలా సెలెక్ట్ చేసుకుని లాక్కుంటారో ఇప్పుడు ఇది వింటుంటే చాలా చక్కగా తెలుస్తుంది, చాలా సంతోషం. అయితే సరోజన గారు, మీరు చిన్నగా ఉన్నప్పుడే స్వామి దగ్గరికి చేరారు, ఆ తర్వాత తరచూ వస్తూ వెళ్ళే వారున్నారు కదా, అప్పట్లో స్వామి మీతో మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మాతో కాస్త చెప్తారా?
మాట్లాడేవారండి అప్పుడప్పుడు. ఒకసారి నాకు బాగా గుర్తుంది, మేమందరం టీనేజర్స్, అప్పుడు అందరినీ పిలిచారు, ఇంకా మేము కాలేజెస్ కి అప్లికేషన్స్ అవన్నీ పెట్టుకుంటున్నాం అన్నమాట. స్వామి చెప్పారు, గాడ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, భగవంతుడే నీకు అత్యంతమైనటువంటి మిత్రుడు, ఎవరు నీ దగ్గర లేనప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఎవరు నీ గురించి పట్టించుకోనప్పుడు నీ పక్కనే ఉండేది భగవంతుడు మాత్రమే. మీ ఫాదర్ జేబులో డబ్బున్నంత వరకు, ఆయనకి పేరు పలుకుబడి ఉన్నంత వరకు నీ పక్కన మనుషులు ఉంటారు, కానీ ఇవన్నీ లేనప్పుడు ఎవరు దగ్గరికి రారు, ఉండేది భగవంతుడే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అని నలుగురికి, మా నలుగురు సిబ్లింగ్స్, నా చెల్లెళ్ళిద్దరికి తమ్ముడికి మాకు చెప్పారు. నువ్వు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఇటు అటు వెళ్లొద్దు, వాళ్ళని ఎవరిని నువ్వు నమ్మద్దు, భగవంతుడే నీ బెస్ట్ ఫ్రెండ్ అని మా తమ్ముడికి చెప్పారు. తర్వాత మా చెల్లెళ్ళిద్దరికి ఈ మెడికల్ డాక్టర్స్ గా వాళ్ళు వెళ్లాలనుకుంటుంటే వాళ్ళు ఏ మేజర్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలని ఆయన చెప్పారు. తర్వాత నా వైపు తిరిగి, నువ్వు మాస్టర్స్ అయిపోయిన తర్వాత, అంతవరకు కూడా కాదు, నీ బ్యాచులర్స్ అయిపోగానే నీకు పెళ్లి చేస్తాను అని చెప్పారు ఆయన, చెప్పారండి. తర్వాత మీ తల్లిదండ్రులు మీకు స్వాతంత్ర్యం ఇచ్చారు, స్వేచ్ఛను ఇచ్చారు, మిమ్మల్ని నమ్మి మీకు మిమ్మల్ని ఇక్కడ మీ కాలేజెస్ లో, అప్పటికే మా చెల్లెళ్ళకి అడ్మిషన్స్ వచ్చేసినాయి మెడికల్ కాలేజెస్ లో అన్నమాట, గుంటూరు మెడికల్ కాలేజ్, మేము అక్కడ ఉండేవాళ్ళం. అప్పుడు మా నాన్నగారిని స్వామి ఇక్కడికి వచ్చి వైట్ ఫీల్డ్ వేపురమ్మని అడగడం అది జరిగింది. ఇంకా మేము నలుగురమే ఉంటాం కదా, ఎట్లా ఉంటాం, ఆయన గట్టిగా చెప్పారన్నమాట స్వామి, మీరు ఇటు అటు చూడకూడదు, కాలేజెస్కి వెళ్ళేది మీరు విద్యను అభ్యసించడానికి, విద్యార్థి ఫోకస్ విద్య మీదే ఉండాలి. ఈ కాలం మెడికల్ కాలేజెస్ లో చూస్తే ఒక ఇండివిజువల్ గా ఒక్కడే వెళ్తున్నారు, వచ్చేటప్పుడు జంటలుగా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వస్తున్నారు, మీకు అటువంటి విద్య అక్కర్లేదు, మీరు వెళ్ళండి, మీ చదువు మీద ఫోకస్ చేసుకోండి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి, తద్వారా స్వామికి మంచి పేరు తెస్తారు, మీకే మంచి పేరు మీరు తెచ్చుకుంటారు అని చెప్పారు స్వామి. ఆ మాటలు ఆయన అంతవరకు ప్రేమగా మాట్లాడుతున్నటువంటి స్వామి అప్పుడు స్టర్న్ గా ఒక ఫాదర్ గా కరెక్ట్ చేస్తూ మమ్మల్ని ఒక స్ట్రిక్ట్ టీచర్ లాగా మాతో మాట్లాడారు. ఆయన మాటలు మాతోటి మా మీద బాగా బలంగా పనిచేయటం వల్ల ఏ తప్పుడు ఆలోచనలు రాకుండా, మైండ్ ఇటు అటు వెళ్లకుండా, వేవరింగ్ అయిపోకుండా ఉందండి, ఒక కరెక్ట్ పాత్ లో నడుస్తూ వెళ్లటం. స్వామి ఇంకో మాట అన్నారు, మీరు ఏదైనా చేసేయచ్చు, నన్ను ఎవరు గమనించట్లేదు అని మీరు అనుకుంటారేమో, స్వామికి అన్నీ తెలుసు, నేను అంతా చూస్తూనే ఉంటాను, నేను మీతో ఎప్పుడు ఉంటాను అన్నారు. ఆ మాటలు మాకు అవి
పనిచేసినాయి
అన్నమాట.
ఇందాక మీరు స్వామి వివాహం చేస్తాను అని చెప్పానన్నారు కదా, అలా చేశారా, ఎప్పుడు చేశారు? అది
చేశారండి. అప్పుడు మా ఫాదరు ఈ సేవా ఆర్గనైజేషన్స్ లో చాలా బిజీగా ఉండేవారు. మా అమ్మ ఒకసారి స్వామిని అడిగింది, సంబంధాలు చూడండి అని మీరు చెప్తున్నారు స్వామి, మా వారికి తీరిక లేదు, ఆయన సాయి సంస్థల్లో వీకెండ్స్ కూడా శని ఆదివారాల్లో కూడా బిజీగా ఉంటున్నారు, మేము ఎట్లా చూడగలుగుతాము అని చెప్పి అడిగింది. అప్పుడు స్వామి అన్నారు, అతని బాధ్యత అది, అతను మరి మీరు ఈ పిల్లలకి జన్మనిచ్చారు, స్వామి అనుగ్రహం దండిగా ఉంది, మీరు నా పని చేస్తే నేను మీ పని చేస్తాను కదా, కానీ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి అని చెప్పారు. అయితే స్వామి, మేము కొన్ని చోట్ల చూసాము, కానీ మా మనసుకు నచ్చినటువంటి ఈ కుర్రాడు వాళ్ళ ఫ్యామిలీ చిక్కట్లేదు మాకు అని చెప్పి అమ్మ చెప్పింది. మీరు వెతకండి గట్టిగా, నా సహాయం ఉంటుంది, నా అభయం మీతో ఎప్పుడు ఉంది అని స్వామి అన్నారు. అప్పుడు మా అమ్మ వాళ్ళు వెతకటం మొదలుపెట్టారు. ఎప్పుడు ప్రతి నెల మా ఫాదర్ ఈ ఆర్గనైజేషన్ లో జరిగేటువంటి రిపోర్ట్స్ తీసుకుని స్వామి దగ్గరకు వచ్చేవారు. మొట్టమొదట ఆయన, అది సరే, అమ్మాయికి సంబంధం చూశారా, దొరికారా, అబ్బాయి దొరికాడా అని అడుగుతుండేవారు. స్వామి నాకు దొరకట్లేదు స్వామి, ఇంకా మీ మీదే భారం పెడుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పారన్నమాట.
ఆ తర్వాత ఏ సంవత్సరంలో మీ వివాహం జరిగింది?
అట్లా ఇలా వెతుక్కుంటూ వస్తున్నటువంటి తరుణంలో మా అమ్మ వాళ్ళకి ఎవరో ఒక ఇద్దరు సంబంధాలు తారసపడ్డారు. వాళ్ళిద్దరు ఈ ఫోటోలు తీసుకుని మనం వైట్ ఫీల్డ్కి వెళ్తాం, స్వామి అక్కడ ఉన్నారు, మనం ఆయన గనక ఒక అబ్బాయిని సెలెక్ట్ చేస్తే మనం ఆ సంబంధం ఖాయం చేసుకుందాం అని చెప్పి వాళ్ళు నాకు చెప్పారు. నేను వాళ్ళిద్దరికీ చెప్పకుండా, మా అమ్మ నాన్నగారు కానీ మా ఇంట్లో ఎవరికీ తెలీదు, నేను అప్పటికి మాస్టర్స్ పూర్తి చేశాను. చిన్నగా 4 ఏళ్లు గడిచింది ఈ సంబంధాలు వెతకటం వీటిల్లోనూ. అప్పుడు నేనేం చేశానంటే ఎంఫిల్ ఎలా చేయాలి, ఒకవేళ నేను ఇక్కడికి వచ్చి అనంతపూర్లో ఏమన్నా చేస్తాను అని అంటే స్వామి అంటారు నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, నువ్వు ఇక్కడ వద్దు అంటారు, డెఫినెట్ గా చెప్తారు. అమ్మా నాన్న వాళ్ళు ఏమో, వాళ్ళకి తెలిస్తే వాళ్ళు డిస్కరేజ్ చేస్తారేమోనని నేను అరవింద ఆశ్రమం పాండిచ్చేరి దగ్గర నుంచి నేను అప్లికేషన్స్ తెప్పించుకున్నాను ఎంఫిల్ కి. అది నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. సరే, అప్లికేషన్ నేను పంపించాను. నేను ఇది కుదిరేదా పెట్టేదా, ఇన్నాళ్ళ నుంచి వీళ్ళు ఎత్తుకుతున్నారు, ఇలాగే ఇద్దరు సంబంధాలు అవుతాయిలే అని అనుకున్నాను. సరే, అప్లికేషన్ పంపించేశాను. ఇక్కడ ఈ అమ్మ వాళ్ళు తొందర పెట్టారు మనం వైట్ ఫీల్డ్ వెళ్లి తీరాలి అని. సో మేము గుంటూరులో బస్సు తీసుకుని ఇక్కడికి వచ్చాం, వైట్ ఫీల్డ్ కి వెళ్లాం. మాకు ఆ బస్సు ఏదో పాడైంది, ఆల్మోస్ట్ 22 అవర్స్ పట్టింది రావడానికి. వెళ్లిన నెక్స్ట్ డే స్వామి అన్నారు అమెరికా అర్జెంటీనా నుంచి తొందరగా వస్తున్నారు, మీరు ఇక్కడ మన దేశంలో ఉండి ఇన్ని గంటలు తీసుకున్నారా బంగారు రావడానికి అన్నారు అని మాకు రూమ్ అది ఇచ్చారు. మేము ఉన్నాము. మరుసటి రోజు మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. త్రయీ బృందావంలో ముందు రూమ్ లోనేమో మా అమ్మ నాన్నగారు స్వామి వచ్చి కూర్చున్నారు, నేను కూడా ఉన్నాను. స్వామి అన్నారు నేను అమ్మాయితో మాట్లాడతాను అని నన్ను ఇన్నర్ ఇంటర్వ్యూ రూమ్ లో లోపల ఇంటర్వ్యూ రూమ్ కి తీసుకువెళ్లారు. తీసుకువెళ్తే నేను ఆయన పాదాల మీద పడి ఏడుస్తున్నాను. నేను ఆయన ఆ అంగి చివరలన్నీ తడిసిపోయినాయి. నేను గట్టిగా పాదాలు పట్టుకుని స్వామి నాకు పెళ్లి వద్దు, నాకు పెళ్లి వద్దు అని గట్టిగా ఏడుస్తున్నాను. నేను ఆయన అంటున్నారు ఎవరికి చెప్పకుండా ఆశ్రమానికి వెళ్లిపోదామని నువ్వు ఆలోచించుకుంటున్నావా, నాకు తెలియదనుకున్నావా, నాకంతా తెలుసు బంగారు, ఎందుకు నీకంత కష్టం వచ్చిందని నువ్వు అక్కడికి వెళ్లి చదువుకోవాలనుకుంటున్నావు, నీకు సన్యాసాశ్రమం పనికిరాదు, నువ్వు వివాహం చేసుకోవాలి, నేను నీకు నీ మనసుకి నచ్చేటువంటి విధంగా ఆధ్యాత్మిక పదంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను సెలెక్ట్ చేసి నేను చేస్తే నీకు ఇష్టమేనా బంగారు అన్నారు. అయితే తప్పక స్వామి అన్నా, నేను నీకు మాంగళ్యం ఇస్తాను, నీకు నెక్లెస్ ఇస్తాను, నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకో, నేను చేసుకోను అనొద్దు అని ఒక తల్లిలాగా నన్ను బాగా సర్ది చెప్పారు. తర్వాత సరే స్వామి అన్నాను. అయితే మీ అమ్మ వాళ్ళు ఏమంటున్నారు అని అడిగారు. అయితే వాళ్ళు ఏదో సంబంధాలు తీసుకొచ్చారు స్వామి, వాళ్ళు నన్ను ఒప్పించుతున్నారు. రాత్రి అంతా ప్రయాణంలో అంతా స్వామి ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకోమని చెప్తున్నారు స్వామి, నన్ను ఒప్పించారు స్వామి, నాకు అస్సలు ఇష్టం లేదు స్వామి అని చెప్తున్నా. ఆయన అంటున్నారు అయితే ఎందుకు నీకు నచ్చలేదు వాళ్ళ సంబంధాలు అన్నారు. స్వామి ఏమో వాళ్ళు బిజినెస్ మైండెడ్ గా నాకు అనిపిస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు బ్యాక్గ్రౌండ్ స్వామి అన్నాను. ఓ నీకు ఇష్టం లేకపోతే నేను ఏది చేయనే, నువ్వు నీ చెల్లెలు రెండు కళ్ళ లాంటి వారు, నాకు మీరు ఏడిస్తే ఎట్లా అంటే స్వామి భక్తులతో అందరు భక్తులతో చెప్పేది ఇదే, మన అందరం ఆయన రెండు కళ్ళ లాంటి వాళ్ళం. ఆ సమయానికి నా మనసుకి నచ్చేటట్టుగా ఆయన చెప్పారు, నేను చేస్తాను బంగారు నీకు, బయటికి రా నేను మాట్లాడతాను అని చెప్పారు. చెప్పి నా చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఏంటి చెప్పు అనిల్ కుమార్ ఏమంటున్నారు సంబంధాలు వాళ్ళు అన్నారు. స్వామి ఇట్లా రెండు తీసుకొచ్చాం, నేను ఇంకా చేయలేను స్వామి, మీరే చూసుకోండి స్వామి అని నాన్న సడన్ గా కాప స్వామి పాదాల మీద పడ్డారు. అమ్మ కూడా పాదాలు పట్టుకొని స్వామి మీరేదో చూడాలి, మాకేం తెలియటం లేదు స్వామి, మీరేదో చేద్దాం అనుకున్నారు, వాళ్ళు మీకు సరైన విధానంలో వాళ్ళు లేరు, వాళ్ళు బిజినెస్ మైండెడ్ వాళ్ళు అని స్వామి అన్నారు. నేను తొందరగా కబురు చేస్తాను బంగారు, నేను కబురు చేయగానే మీరు వచ్చేసేయండి, మనం మాట్లాడుకుందాం, నేను ఎంగేజ్మెంట్ చేస్తాను, నేను వివాహం చేస్తానని స్వామి చెప్పారు. అప్పుడు నేను ధైర్యం తెచ్చుకున్నాను, ఒక స్వామి నాకున్నాడు, స్వామి నా మాట వింటారు, మా అమ్మ నాన్న ఇంకెవ్వరూ నాకు నా గోడు పట్టించుకోకపోయినా స్వామి నా మాట, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అంటారు, మనం ప్రేయర్ చేసుకుని బాధపడుతుంటే ఆయనకి తెలియని విషయాలు ఏం లేవు అని నేను అనుకున్నాను. ఆశ్చర్యకరమైన విషయం పెళ్లైన తర్వాత తెలిసింది ఏంటంటే త్రయీ బృందావన్ బయట సేవాదలు బ్యాట్ చేసుకుని నా కాబోయే భర్త అక్కడే నిలబడి ఉన్నారు, స్వామి నాకు అతనికి పరిచయం చేయలేదు అప్పటికి. సో అందువల్ల ఆ ప్రయాణం చక్కగా అయింది, మేము వెనక్కి వెళ్ళాం. కొద్ది రోజుల్లో మాకు టెలిగ్రామ్ వచ్చింది స్వామి దగ్గర నుంచి, పుట్టపర్తికి అమ్మాయిని తీసుకుని రమ్మని. సో మీరేమన్నా చెప్తారు?
అటు నా వైపు కూడా స్టోరీ ఉంది దీనిది.
చెప్పండి సార్.
ఎట్లాగంటే స్వామి యాక్చువల్గా కొన్నేళ్ల నుంచి నేను సేవదల్లో ఉన్నప్పటి నుంచి ఆ వయసులో ఆత్మ పరమాత్మ గురించి ఎవరు మాట్లాడతారు, పెళ్లి గురించి ఎక్కువగా ఆ వయసులో. సో స్వామి ఎప్పుడు అడిగేవారు ఈ దర్శనంలో ఆమె అక్కడ పెళ్లి చేసుకుంటావా, అలాగే ఎవరినో చూపించేలాగా, అంటే మన రియాక్షన్ ఎట్లా ఉందో చూస్తున్నారు ఆయన. సో స్వామి దేవల్న దానికి పడలేదు, నేను కామ్ గా వింటున్నా పోనీలే ఆయన ఆ సాగుతో నాతో మాట్లాడుతున్నారు, అదే నాకు చాలు. ఇలాగ కొన్ని రోజులు సాగుతుంది.
అప్పటికి మీరు అక్కడ సేవ చేస్తున్నారు?
చెన్నైలో చేశాను, తర్వాత అక్కడి నుంచి ఉద్యోగ రీత్యా ఇక్కడ బెంగళూరు మారాను. అప్పుడు వీళ్ళు తన చెప్పిన సన్నివేశం టైంకి నేను బెంగళూరులోనే ఉన్నాను. అప్పుడు స్వామి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నా బయటకు వచ్చి నీ భార్య వాళ్ళు వచ్చారు రా అన్నారు. ఇలాగ కొన్నేళ్ల నుంచి ఇలాగే చెప్తున్నారు కాబట్టి సాయిరాం స్వామి అని అలా నమస్కారం చేసుకుని ఊరుకున్నాను. నేనేం ఎందుకంటే మనం ఏదో అనవసరంగా మాట్లాడితే అది కరెక్ట్ గా ఉండదని జస్ట్ ఆయన వింటున్నాను ఆయన చెప్పిన మాట. కానీ ఈసారి ఆయన కళ్ళలో ఒక సీరియస్నెస్ ఉంది, అది నేను కొంచెం గమనించాను. ఎప్పుడు జోక్ లాగా ఇలా కళ్ళు ఎగిరేస్తూ అలా చెప్పేవారు ముందు, సో అది ఏదో ఒక తమాషకు చెప్తున్నారు, ఇతర ఏంటో చాలా సీరియస్ గా చెప్పారు. సరే నేను ఊరుకున్నాను, ఏంటో మరి నాకు తెలీదు, సో ఊరుకుంటే బెస్ట్ అని ఊరుకున్నాను. తర్వాత ఏంటంటే వీళ్ళు మాకు ఒక సేవాదళ కాన్ఫరెన్స్ జరిగింది అక్కడ, దాంట్లో పాల్గొన్నాం. ఆ ముందు స్వామి నాకు చెప్పి మా ఒక సేవాదళ సోదరుడు సాయి మనోహర్ అని ఇక్కడ ఉంటాడు సేవాదళలో, ఇక్కడే అతని చేత కబురు పంపించారు. ఏంటంటే శ్యామ్ ని తన పేరెంట్స్ కి రమ్మను పుట్టుబడితే ఫలానా డేట్ అని డేట్ చెప్పి అక్కడ రమ్మను అని చెప్పారు. సో నేను మా ఫాదర్ మదర్కి చెప్పాను, వాళ్ళు వచ్చారు. అదే రోజున నన్ను కూడా రమ్మన్నారు. ఏంటంటే ఆ రోజున మాకు ఒక కాన్ఫరెన్స్ ఉండను బెంగళూరులో, అది అయిన తర్వాత సేవాదలు అందరూ పుట్టుబర్తికి వస్తున్నాం అట్లాగో. సో నేను ఆ గ్రూప్ తో నేను కూడా వచ్చాను. సో అప్పుడేమైందంటే అది పొద్దున 11 గంటలు, దర్శనం భజన అన్ని అయిపోయినాయి, ఇంటర్వ్యూలు అన్ని అయిపోయినాయి. స్వామి ఒక్కరే అక్కడ వరాండాలో కాచుకుని ఉన్నారు. అంటే మన బృందావన్ నుంచి బస్సు వచ్చింది, అప్పటికి వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అక్కడ. అనిల్ కుమార్ గారు, మా మామగారు, తర్వాత అత్తగారు, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ, మా ఫాదర్ మదర్ కూడా అక్కడ వచ్చారు.
అప్పటికి మీ ఫాదర్ మదర్ డివోటీస్ అయిపోయారా పూర్తిగా?
వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళు అయిపోయారు అప్పటికి. సో అప్పుడు సడన్ గా స్వామి మమ్మల్ని లోపల పిలిచారు. అప్పుడు ఆయన జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అక్కడ ఉంటే అప్పుడు చెప్పారు, ఇలాగే నేను అనుకుంటున్నాను, ఆ తర్వాత మీరు చూసుకోండి, మీకు ఇఫ్ యూఆర్ యాక్సెప్టబుల్, మీకు నచ్చితే చేసుకోవచ్చు, లేకపోతే ఏం ప్రెషర్ ఏం లేదు, అలా చెప్పారు ఆయన. రెండు సైడ్లు కాదు స్వామి, మీరు ఎట్లా చేస్తే నేను అట్లాగా అని మనం ఆయన ప్రే చేస్తే
స్వామి ఇంకా టెస్ట్
చేస్తారు కంప్లీట్ గా అప్పుడు చెప్పారు. సరే అయితే 10 రోజుల్లో ఆయన డేట్ ఫిక్స్ చేసేసారు అప్పటి పెళ్లి 10 రోజుల్లో అని. అప్పుడు నేను అడిగాను స్వామి మా నేను యాక్చువల్లీ స్వామి ఏం స్టార్ట్ చేశారంటే ఇంటర్వ్యూ రూమ్ లో 30 మంది కన్నా ఎక్కువద్దు, ఎందుకంటే పట్టరు ఇక్కడ చాలా చిన్న చోటు, అలా చెప్పారు. చిన్నగా ఏంటంటే అది కాదు స్వామి, నేను మెడ్రాస్ లో సేవాదల్లో కూడా ఉన్నాను, వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది, అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చేసావు కదా, ఇప్పుడు ఎందుకు అవన్నీ ఎందుకంటే స్వామి నా గురించి కాదు, నా పెళ్లి గురించి కాదు, మీ దర్శనానికి వస్తున్న వాళ్ళు వస్తారు స్వామి అంటే సరే పిల్లు అన్నారు. అలా చిన్నగా అది 30 నుంచి 300 500 అలా అయ్యి ఇంటర్వ్యూ రూమ్ నుంచి కళ్యాణ మండపంకి మారింది వెన్యూ. అలాగని స్వామి అన్నిటికీ ఒప్పుకున్నారు, పాపం ఆయన దయామయుడు, చిన్నగా అన్నిటికీ ఒప్పుకున్నాడు. తర్వాత మనకి ఇక్కడ రౌండ్ బ్లాక్స్ లో ఉండడానికి వసతి ఇచ్చారు. వసతి ఇచ్చి ఇంటర్వ్యూ ముందు ఒక ఆ రోజు పెళ్లి రోజు ముందు బట్టలు పెట్టారు, ఇంటర్వ్యూ రూమ్ అంతా చేశారు. తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ రౌండ్ బ్లాక్ లో ఇక్కడ అకామిడేషన్ ఇచ్చారు. ఆయన ప్రేమ ఎంతంటే తన సొంత కారు కూడా పంపించారు మాకు ఇక్కడి నుంచి కళ్యాణవామి తీసుకెళ్ళడానికి. తర్వాత అక్కడ అన్ని ఏర్పాట్లు ఆయనే చూసుకున్నారు. స్వామి మందిరం నుంచి స్వామి కామాదాని గారిని, ఆయన పద్మనాభన్ గారిని అక్కడ పంపించారు. అప్పుడు అలాగే చేస్తూ మేము వెళ్ళాం. వెళ్ళి ముందు స్వామి ఏం చెప్పారంటే వాళ్ళతోటి మీరు ముందు కార్యక్రమం అంతా ముగించండి, నేను తర్వాత వస్తానని అలా చెప్పి ఆయన అక్కడ వచ్చారు. 40 నిమిషాలు కూర్చున్నారు, అంతా కూర్చొని అన్ని ఎట్లా జరపాలో అన్ని స్వామి స్వయంగా చెప్పారు. అక్కడ ఇంకో చాలా ఒక గమ్మత్తు జరిగిందండి. సడన్ గా ఆ రోజులో పవర్ పోయింది, ఎలక్ట్రిసిటీ పోయింది. ఆయన ఏదో లైట్ ఉంది, వెలుతురు ఉంది, జరుగుతుంది, కానీ అంత వెలుతురు లేదు. అప్పుడు సడన్ గా ఆ కరెక్ట్ ముహూర్తానికి, కరెక్ట్ టైంకి స్వామి ఆ మాంగళ్యం కట్టే టైంకి స్వామి స్టేజ్ మీద వచ్చారు. స్టేజ్ వచ్చి జస్ట్ ఆయన చేయి తిప్పి ఆ మాంగళ్యాన్ని సృష్టించారు. ఆ పసుపు తాడు మీద అలాగా తడిగా ఉన్న పసుపు తాడు మీద అలా జస్ట్ ఫ్రెష్ గా అలాగా చేసిచ్చారు. అదే సమయంలో టక్కని ఎలక్ట్రిసిటీ అంతా వచ్చేసింది. అది చాలా గమ్మత్గా, వెరీ స్ట్రేంజ్ అండి. అంటే అప్పుడు ఆయన అంతా చేసి ఇంకా కొంతసేపు ఉండి తర్వాత సౌత్ ఇండియన్ క్యాంటీన్ మహిళా పోర్షన్ లో అక్కడ అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఆయనే స్వయంగా ఏమేమి పదార్థాలు వండాలో అన్ని చెప్పారు.
మెన్యూ అంతా
ఆయనే డిసైడ్ చేశారు. అన్ని చూసారు. ఇది చెప్పడం ఏంటంటే ఇలాగ ఎన్నో పెళ్లిళ్ళు స్వామి చేశారు. అన్నిటికీ ఆయన ఆ డీటెయిల్, ఆయన ఒక పని తీసుకున్నప్పుడు అది మొత్తం ఆయన చూసుకుంటారు. అన్ని ఎక్కడ ఎవరు కూర్చోవాలి, ఏది ఎక్కడ ఎప్పుడు జరగాలి, అన్నిటికీ ఆయన గమనిస్తారు. అదే
పర్ఫెక్షన్ అంత చూస్తారు.
తర్వాత నాకు అనిపించింది, నాకు అర్థమైందంటే మనం ఏ పని చేసినా అది స్వామికి అర్థం చేస్తూ ఆ ఫుల్ డీటెయిల్ చేసుకోవాలి. తర్వాత చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఏమి ఎరిగినట్టు ఉంటారు ఆయన.
అదే
నాకేం తెలియదు.
అదే
అలాగా కంప్లీట్ డిటాచ్మెంట్, మళ్ళీ ఫుల్ అటాచ్మెంట్, ఫుల్ ఇన్వాల్వ్మెంట్ తోటి అన్ని చేస్తారు ఆయన. కానీ ఆ పని అయిపోయిన వెంటనే కంప్లీట్ డిటాచ్మెంట్. చాలా గొప్ప విషయం.
అవును,
అది
చూసారు
దాంట్లో.
ఇంకా పెళ్లి ముందు మీకు ఇంకా చెప్పిన విషయాలు ఏమన్నా చెప్తారు?
అప్పుడు ఆయన చెప్పారు, 9 నెలలు పట్టింది వీడిని పెళ్లికి ఒప్పించడానికి అన్నారు నాతోటి.
ఆ సన్నివేశం ఏంటంటే, ఆ స్వామి చెప్పారు ఇలా పెళ్లి చేసుకుని నేనే చేస్తాను ఇది అది అని. అప్పుడు నేను చెప్పాను, స్వామి నాకు పెళ్లి వద్దన్నాను. అప్పుడు అది ఏమైందంటే, త్రై బృందావన్లో అక్కడ ముందు స్వామి ఆ జింకల్ పార్క్ ఉండేది. అప్పుడు ఆ స్వామి ఒక రోజున నేను డ్యూటీలో ఉన్నప్పుడు, సేవాదల్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక ఎండ్లో నేను ఉంచున్నాను ఒక గేట్ దగ్గర. స్వామి దర్శనం ఇచ్చేసి అంత అయిపోయిన తర్వాత లోపలి వచ్చారు. ఆ జింకల్ ని చూస్తూ నా వైపు నడుస్తూ వచ్చారు. అక్కడ వచ్చి ఆ పెళ్లి చేసుకోరా అన్నారు. స్వామి వద్దన్నాను. అప్పుడు స్వామి తన జుట్టు పట్టుకుని ఇలాగా కొంచెం జుట్టు చేతిలో పట్టుకుని ఇలా ఎత్తి, ఇంతమంది నాకు ఇలా చెప్పారా అన్నారు. అప్పుడు నేను చెప్పాను, స్వామి నేను ఏదో యోగి కాదు, ఏం కాదు స్వామి, మీరు పెళ్లి చేసిన వెంటనే దాంతో మాట్లాడడం మానేస్తారు, దాని తర్వాత నా గతి ఏమవుతుంది స్వామి, అది నా బాధ, అది నేనేదో పెద్ద యోగి ఇంద్రియాతీతుడు నేను, అలా ఏం లేదు, మామూలు మనిషినే, కానీ మీరు మాట్లాడడం మానేస్తారు స్వామి, అప్పుడు నా గతి ఏమవ్వాలి. అప్పుడు ఆయన జస్ట్ చూశారు, ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. తర్వాత పెళ్లి చేశారు, లక్కీగా మాట్లాడారు కూడా.
తర్వాత
మాట్లాడారు. అది ఆయన
స్వామి, మీరు అనుకున్నారు స్వామి ఏదో జోక్గా అడుగుతున్నారు పెళ్ళెప్పుడు అని. కానీ తర్వాత సరోజిని గారితో చెప్తున్నట్టుగా 9 ఏళ్లు పట్టింది వీడికి ఒప్పించడానికి. అంటే స్వామి అప్పటి నుంచే పాపం
9 నెలలు,
9 నెలలు అంటే అప్పటి నుంచే స్వామి పాపం ప్లాన్ చేసుకుంటున్నారు.
తర్వాత ఇంకోటి జరిగింది. యాక్చువల్లీ స్వామి పిలిచారు కదండి ఇక్కడ పుట్టుపర్తి. ఆ ఒక నెల ముందు ఎన్నోసార్లు నన్ను లోపల పిలిచి మాట్లాడి కన్విన్స్ చేశారు పెళ్లి చేసుకోవాలని. నేను ముందు చాలా రెసిస్ట్ చేశాను వద్దని. అప్పుడు నాకు అనిపిస్తుంది, స్వామి ఇంత చెప్తున్నప్పుడు మన నో అంటే దాంట్లో మన మేలు కాదు, దాంట్లో లేదు, ఆయన మాట వింటేనే మన మేలు. సో ఎందుకంటే నాకు ఇంకోటి కూడా జ్ఞాపకం వచ్చింది, కొన్నిసార్లు స్వామి నేను విన్నాను కథలు కూడా, ఏంటంటే స్వామి కొందరికి ఇలా చెప్పారు నేను పెళ్లి చేస్తానని, వాళ్ళు వద్దు స్వామి అన్నారు ఇది అన్నారు, తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడో వెళ్లి మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అలాగన్నా స్వామి చేస్తే నయం కదా అనుకుని సరే నేను ఇంకా స్వామితో ఆర్గ్యూ చేయకూడదని స్వామి మాటకి ఒప్పుకున్నాను. దాని తర్వాత చేయించాను.
చాలా సంతోషం అండి. ఇందాక మీరు చెప్తూ సేవదల్ మెంబర్ గా ఉన్నాను అన్నారు. అసలు మీరు ఆ సేవకి స్ఫూర్తి ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి ఆ సేవ మార్గంలో ప్రవేశించారు చెప్తారా?
అంటే స్ఫూర్తి అంటే నిజంగా ఆయన పెద్ద గొప్ప ఆలోచనతో నేను చేయలేదండి. స్వామి మెడ్రాస్ వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఆ స్వామి చుట్టుపక్కల ఈ వైట్ డ్రెస్ లో ఉన్న సేవాదాలు అందరూ దగ్గరలో ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, స్వామి దగ్గర వెళ్లాలంటే ఈ వైట్ డ్రెస్ లో మనం కూడా దిగాలి అని. అక్కడ దగ్గరలో వెళ్లాను. ఏదో పెద్ద సేవా దృక్పథంతో నేనేదో సేవాదల్లో చేరలేదండి, స్వార్థంతో స్వామికి దగ్గర ఉండాలని. అప్పుడు 1979లో సేవాదల్లో చేరాను. చేరానండి
మొదటిసారి.
మొదటిసారి అప్పుడు ఏంటంటే నాకు ఎక్కడో బయట ట్రాఫిక్ డ్యూటీస్ ఇచ్చారు సుందరంలో. స్వామి సుందరంకి వచ్చినప్పుడు అంటే దర్శనం కూడా అవకాశం లేదు, కానీ ఎందుకో ఒక ఆనందంతో అందరితో సేవాదల్ బ్రదర్స్ తోటి చేస్తుంటే ఏదో అనిపించలేదు నాకు దర్శనం దొరకటం లేదని కాదు. ఎందుకంటే స్వామి మందిరం నుంచి వచ్చేవారు తన కార్ విండోస్ అన్ని పైకి వేసేవాడు, అది టింటెడ్ గ్లాస్, లోపల కూడా చూడలేము మనం. అక్కడ మళ్ళీ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్వామి లోపల వెళ్ళిపోయేవారు. మొత్తం ఒక వారం సేవ చేశాను కానీ ఒక్కరోజు కూడా దర్శనం అవ్వలేదు. అక్కడ పక్కనే ఉంటూ కానీ నాకేం అనిపించలేదు. కానీ చిన్నగా అలవాటు ఏంటంటే నాకు చాలా గొప్పమైన సాయి బ్రదర్స్ దొరికారండి. వాళ్ళు ఎంత ఐడియల్ గా ఉన్నారంటే వాళ్ళ ఎగ్జాంపుల్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత స్వామి చిన్నగా నాకు అవకాశాలు కూడా దగ్గర రావడానికి అవకాశాలు ఇచ్చారు. మెడ్రాస్ లో గిండిలో ఒక షిరిడి బాబా గుడి ఉందండి, అది లోకనాథ్ ముదలియార్ అని ఆయన లీలా ముదలియార్ ఫాదర్ ఆయన కట్టారండి. అది స్వామియే వచ్చి ఇనాగ్రేట్ చేశారు, అంతా జరిగింది. అక్కడ స్వామి ప్రతిసారి మెడ్రాస్ వచ్చినప్పుడు అక్కడ ఒక దర్శనం ఇచ్చేవారు, ఆ గుడికి వెళ్లేవారు, అక్కడ బ్లెస్ చేసి డివోటీస్ ని. సో అక్కడ సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. అప్పుడు నా మైండ్ లో ఏమైందంటే ఆ రోజున నాకు బాగా జలుబు జ్వరం, నేను 19 ఇయర్స్ ఓల్డ్. నేను అనుకుంటున్నాను అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటిది ఈ వయసులో అందరూ నా ఫ్రెండ్స్ అందరు చక్కగా సినిమాలు చూస్తున్నారు, హాయిగా ఆడుకుంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, నేనేంటి ఈ సేవ ఈ గోళ ఇలా దీంట్లో ఉన్నాను, ఈ జ్వరం ఏంటి జలుబు ఏంటి అని అలాగ అనుకున్నాను. సో అయినా మనం చేసిన డ్యూటీ చేయాల్సిన డ్యూటీ అంతా చేసుకుని ఆ స్వామి సాయంత్రానికి స్వామికి రెడీగా ఉన్నాం. అప్పుడు స్వామి అక్కడ వచ్చారు, సింహాసనం మీద కూర్చున్నారు. నేను ఆయన ఎదురుగుండానే కొన్ని ఒక 20 అడుగుల దూరంలో కూర్చున్నాను. అక్కడ సేవదలుగా కూర్చుంటే ఆయన నా వైపు చూశారండి. అప్పుడు నాలో ఏమైందో నాకు తెలియదు కానీ జస్ట్ కళ్ళు వచ్చేస్తున్నాయి, నేను ఆపుకోవడం ట్రై చేస్తుంటే ఇంకా వస్తున్నాయి. అది నేను అనుకుంటున్నాను, అరే నువ్వు డ్యూటీలో ఉన్నావు, నువ్వు ఏడవకూడదు, ఇక్కడ నువ్వు డ్యూటీ చేయాలి ఇది అలా అనుకున్నా. కానీ స్వామి చూస్తూనే ఉన్నారు, ఏమీ ఆపలేకపోయాను. తర్వాత అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ అదే చోట మళ్ళీ నాకు అక్కడే డ్యూటీ వచ్చింది. అప్పుడు స్వామి దర్శనానికి ఆ సింహాసనాన్ని దిగి భజన్స్ జరుగుతున్నాయి, మన స్వామి కాలేజ్ స్టూడెంట్స్ భజన్స్ పాడుతున్నారు, బ్రహ్మాండంగా పాడుతున్నారు, స్వామి దిగి దర్శనం ఇస్తున్నారు డివోటీస్ కి ఆ భజన్ టైంలో. అప్పుడు నా దగ్గర వచ్చి దగ్గర వస్తున్నాను, నేను ఆయన పాదాలు ఎక్కడ వెళ్తున్నాయి నేను చూస్తున్నాను, ఎందుకంటే స్ట్రైట్ గా నా వైపు వస్తున్నాయి, నేను ఆయనకు అడ్డు రాకూడదని నేను ఒక పక్కనకి తప్పుకున్నాను. వెంటనే ఆయన నా వైపు మళ్ళీ వచ్చారు, అరే నేను మళ్ళీ అడ్డు వస్తున్నాను, మళ్ళీ తప్పుకుంటే మళ్ళీ ఆయన డైరెక్షన్ మారి నా వైపు వస్తున్నారు. ఇలా 3 సార్లు అయిన తర్వాత నాకు అనుమానం వచ్చింది ఏం జరుగుతుందని. నేను స్వామి వైపు చూస్తాను, ఆయన ఒక చిరునవ్వు నవ్వి తన చేతిలో ఉన్న హ్యాంకర్ చీఫ్ నా వైపు ఇస్తున్నారు. సరే పట్టుకుని ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు నాకు తెలిసింది ఇక్కడ స్వామి వెనకాల వాలంటీర్స్ కొంత నడుస్తారు, సరే అలా నడవాలేమో అనుకుని నేను ఆయన వెనకాల దర్శనంలో నడిచి మళ్ళీ ఆయన సింహాసనం దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ వచ్చేసాను. ఇప్పుడు ఈ ఖర్చీఫ్ తో ఏం చేయాలో నాకు తెలియలేదు. అప్పుడు మా కన్వీనర్ అక్కడ పక్కన స్వామి కుర్చీ హ్యాండ్ రెస్ట్ మీద పెట్టేసి అక్కడ ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు నేను మళ్ళీ నా స్థానానికి వెళ్ళాను, ఎందుకంటే భజన్స్ అన్ని జరుగుతున్నాయని నేను వెనకాల కూర్చున్నాను. అప్పుడు స్వామి అంత భజన అయిన తర్వాత లేచి వెనక మందిరంలోపు వెళ్తూ నా వైపు పెద్ద స్మైల్ ఇచ్చి ఇలా చేతి మీద భుజం మీద తట్టి గుడ్ బాయ్ అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను గుడ్ బాయ్ అంటే నా మైండ్ లో కొన్ని వేరే ఆలోచనలు కూడా వచ్చేవి. అప్పుడు నేను అనుకున్నాను గుడ్ బాయ్ గా ఉండాలని చెప్తున్నారు ఆయన. సో అప్పటి నుంచి ఆయన ముందు చెప్పారు కదా వాళ్ళ లైఫ్ కంప్లీట్ గా మారుతుందని, అప్పటి నుంచి నా లైఫ్ కంప్లీట్ గా మారిపోయిందండి. అప్పుడు నిజంగా సేవలో సేవాభావంతో పాల్గొన్నాను. అంతవరకు స్వామి దగ్గర ఉండే భావంతో అక్కడ చేరానండి.
ఇందాక మనం ముందు మాట్లాడుకుంటున్నప్పుడు స్వామి మొదటిసారి కులవంధాల్లో మాట్లాడినప్పుడు అసలు మీరు మంత్రముగ్ధులు అయిపోయారన్నారు కదా, ఆ ఇన్సిడెంట్ ఒకసారి చెప్తాను.
అదేంటంటే ఒకసారి మేము ఇట్లా స్వామి తర్వాత దర్శనానికి వచ్చాం ఇక్కడ పుట్టుపర్తి. అప్పుడు మేము చెప్పినట్టు షిరిడి బాబా భక్తులు కాబట్టి సాయి సచ్చరిత మా దగ్గర తరచు ఉండేది, అది దర్శనంలో అంత నిస్తబ్దంగా ఉండేది. సో సరే స్వామి పుస్తకం చదువుతున్నాను. ఆ టైంకి స్వామి దర్శనానికి వచ్చారు బయటికి. మా వరుసలో కొన భాగంలో లాస్ట్ లో అటువైపు ఉన్నారు ఆయన, జస్ట్ దగ్గర వస్తున్నారు. అప్పుడు నేను చదివే ప్యాసేజ్ ఏంటంటే, ఇలాగా షిరిడి నుంచి ఊరు బయలుదేరే ముందు బాబా గారు పర్మిషన్ తీసుకుని విభూతి ప్రసాదం తీసుకుని బయలుదేరితే ఏమీ ప్రాబ్లమ్స్ రావని, అలాగా లేకపోతే అలా చేయకుండా ఉంటే ఏదో ఒక యాక్సిడెంట్ ఇంకేదో జరిగేది. అప్పుడు నేను అనుకున్నాను, ఈయన ఇట్లా వస్తున్నారు, నేను రేపు ఊరు వెళ్తున్నాను, సరే ఆయనతో పర్మిషన్ తీసుకుంటే మంచిదే కదా అని ఆయన దగ్గర వచ్చినప్పుడు, స్వామి ఇలా రేపు ఊరు బయలుదేరుతున్నానని చెప్పాను. సంతోషం బంగారు అన్నారు అని ఇంకేదో చెప్తున్నారు, కానీ ఆ బంగారు అనే మాట విన్నప్పుడు నా చెవులు ఇంకా వింటం లేదు. అది జస్ట్ పెదవులు కదులుతున్నాయని నాకు తెలుస్తుంది కంటికి, కానీ ఇంకేమి నాకు చెవులకి వినిపించడం లేదు. అప్పుడు ఎంతో ఆనందంగా ఉండాను. అది ఫస్ట్ టైం స్వామి నాతో మాట్లాడింది.
మొట్టమొదటి చాలా చాలా సంతోషం అండి. నిజానికి చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాలని ఉంది, కానీ మన దగ్గర సమయం లేదు ప్రస్తుతానికి. స్వామితో ఎంతో చక్కని అనుభవాలను, ఎన్నో మంచి విషయాలను మాతో పంచుకున్నందుకు మీ ఇద్దరికీ శ్రోతలందరి తరపున మా ధన్యవాదాలు. శ్రోతలందరూ చక్కగా వింటూ ఆనందిస్తున్నారు కదూ. ఈ యొక్క కార్యక్రమంపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను listener@radiosai.org ఈమెయిల్ ద్వారా పంపగలరు. వీరి యొక్క మరిన్ని అనుభవాలను స్వామి దయవల్ల వచ్చేవారం విందామని అనుకుంటున్నాం. మనందరం కూడా నిత్యం ఇలా స్వామి చూపిన సాయి పథంలో పయనించి స్వామి ప్రేమకు పాత్రులం కావాలని స్వామి పాదాల చింత ప్రార్థిస్తూ, ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదాశరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర, హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:16. మరికొద్దిసేపట్లో మీరు వేదం శిక్షణ తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.
సాయిరాం.